అందుకని తండ్రి సింహాసనం మీద కూర్చున్నప్పుడు పక్కకే వెళ్ళి ముద్దుగా కూర్చునేది. అసలు రుక్మిణీదేవి ముద్దుగా సభలోకి వచ్చేసరికి అందరికీ ఎంత ఆనందంగా ఉండేదో. కొంతమంది కూతుళ్ళు తండ్రితోటే ఎక్కడికైనా ఎక్కువగా వెళుతూ ఉంటారు. కూతురికి తండ్రి పెచ్చ ఉంటుంది సహజంగా లోకంలో. అందుకని ఇవి తండ్రి పక్కన కూర్చునేసరికి ఈ జనమంతా అసలు ఈ సింహాసనం మీద మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు అయితే ఎంత శోభిస్తారు, ఈవిడ పెద్దయ్యి మనల్ని పరిపాలిస్తే బాగుండనుకునేవారటండి. అది మామూలు సభ కాదు, విదర్భరాజుగారి సభ. విదర్భరాజుగారు భీష్ముకుడు జ్ఞాని, అందుకని ఆయన మహాత్ముడు అవడం వల్ల, ఆయనకి రుక్మిణీదేవి కూతురుగా పుట్టడం వల్ల నారదుడి వంటి ఋషులు తరచుగా వచ్చేవారు. వచ్చి సభలో ప్రవేశించి రాజుగారి ద్వారా గౌరవం పొంది రుక్మిణీదేవి వింటూ ఉండగా, మహారాజా మేమిప్పుడే ద్వారక నుంచి వచ్చాం, ఆ ద్వారకానగరాన్ని పరిపాలిస్తున్న కృష్ణుడు సకల లోకేశ్వరుడు పరమాత్ముడు ఎంత అందంగా ఉంటాడో అని కృష్ణుణ్ణి వర్ణించి, ఎంతెందుకు అసలు మీ అమ్మాయికి తగిన వరుడు అంటూ ఉంటే ఆయనే అని చెప్పిపోయేవారు వాళ్ళు. ఈ మాటలన్నీ ఆవిడ విన్నది. నిజానికి అంతవరకు రుక్మిణి భూమి మీద పుట్టాక, అంత పూర్వం ఆవిడ లక్ష్మీదేవిగా ఉన్నది పక్కన పెడదాం, కాసేపు ఆవిడ భూమి మీద స్త్రీగా పుట్టింది. ఇప్పుడు పుట్టాక కృష్ణుడిని చూడలేదు, కానీ చూడకుండానే పరమాత్ముని యొక్క గుణములు, రూపము, శుభలక్షణములు, విద్య, కీర్తి అన్నీ విని కృష్ణుడే తనకి తగిన భర్త అనుకున్నది. దీన్ని ఆధ్యాత్మిక పరిభాషలో ఏమంటారు, మనం ఎప్పుడు పరమాత్మను చూడక్కర్లా. పరమాత్మ గురించి గురువులు చెబుతూ ఉంటే విని భక్తి ఏర్పాటు చేసుకుని ఆయనే నాకు దిక్కు అనుకోవాలి, ఆయన కనబడక్కర్లా, మానసికంగా ఆయన పొందాలి. అది ఇప్పుడు రుక్మిణి చేసిన పని. ఆవిడ జీవాత్మ పరమాత్మ గురించి విన్నది, వెంటనే ఒక అభిప్రాయం ఏర్పాటు చేసుకున్నది. అది యోగ జాతకులు గల పడుతుందిట. తన తండ్రి గేహమున్నకున్, తన తండ్రి గేహమున్నకున్ చనుదెంచుచునున్న అతిథి జనుల వలన కృష్ణుని రూప బల గుణాదులు విని కృష్ణుడు తనకు తగిన విభుడని తలచన్. ఈ విధంగా తన తండ్రి ఇంటికి వస్తున్న అతిథి జనుల వలన మహాత్ముల ద్వారా కృష్ణుడి యొక్క రూపం, బలం, గుణం విని చూడకుండానే కృష్ణుడు నాకు తగిన వరుడు అనుకున్నది. దీనికి పూర్వానురాగము అంటే చూడక పూర్వమే, చూడడానికి ముందే అనురాగం ఏర్పడుట. ఇది జీవుల యొక్క ఉత్తమ స్థితి, భక్తుల యొక్క ఉత్తమ స్థితి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, రుక్మిణి దగ్గర కృష్ణుణ్ణి వర్ణించి ఆవిడ మనస్సులో గాఢమైన కోరిక రేకెత్తించి ఇక్కడ నుంచి మళ్ళీ ద్వారకా నగరానికి వెళ్ళేవారు. వెళ్ళగానే కృష్ణుణ్ణి పెండ్లి కొడుకువుక అని దీవిస్తే ఆయన ఉసిఉసి నవ్వులు నవ్వేవాడు. నవ్వగానే ఆయన దగ్గర కూర్చుని, మేము ఇప్పుడే విదర్భ నుంచి వస్తున్నాం, ఆ విదర్భరాజు గారికి ఒక్కే కూతురు, ఐదుగురు కొడుకుల తర్వాత లేకలేక పుట్టిన కూతురు, ఆ కూతుర్ని రాజుగారు గారంగా పెంచుతున్నాడు. ఆవిడ సౌందర్యం, ఆవిడ శీలం, ఆవిడ లక్షణం, ఆవిడ పాండిత్యం ఇంకా ఈ భూలోకంలో ఏ స్త్రీకి లేదు అని బాగా పొగిడేవారు. ఇంతెందుకు కృష్ణ, అసలు ఆవిడ ఇక్కడ ఉంటే ద్వారకా నగరానికి అందం అనేవారట. ఆఖరిని ఆలలన రూపు బుద్ధియు శీలము లక్షణము గుణము చింతించి తగల్ బాలారత్నము తనకిల్లాలుగా చేకొందునను చుహరియు తలచం. ఆ రుక్మిణీదేవి యొక్క శుభలక్షణాల గురించి విన్నాడు, రూపం గురించి విన్నాడు, బుద్ధి గురించి విన్నాడు, చరిత్ర గురించి విన్నాడు. అన్నీ విని ఈమెను నేను స్వీకరిస్తాను, ఈమెను కూడా స్వీకరిస్తాను. ఇక్కడే ఒక తేడా, అక్కడేమో రుక్మిణీదేవి నాకు కృష్ణుడు మాత్రమే భర్త అనుకున్నది, ఈయనేమన్నాడు ఈమెను కూడా స్వీకరిస్తాను. ఎందుకనంటే రుక్మిణీదేవి జీవాత్మలకి ప్రతీక, జీవులందరికీ భగవంతుడు ఒక్కడే దిక్కు, కాబట్టి మనందరం ఆయనే దిక్కనాలి. ఆయనేమో నాకు పద్మాకర్ గారే కావాలంటే మిగతా వాళ్ళు ఏమవుతారు, మీరంతా ఏమవుతారు? కాబట్టి రుక్మిణి మాత్రమే కావాలనకుండా రుక్మిణిని కూడా స్వీకరిస్తాను. కాకపోతే భక్తుల యొక్క ఔన్నత్యాన్ని బట్టి, వాళ్ళ భక్తిని బట్టి స్థానాలు మార్పు ఉంటాయి అంతే, కాబట్టి ఆమెను స్వీకరిస్తానన్నాడు. ఆవిడ చూడకుండానే ఆయన మీద అనురాగం పెంచుకున్నది, ఈయన చూడకుండానే విని ఆమె గురించి విని ఆమె మీద గాఢమైన ప్రేమ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విధంగా అరుదు లోకంలో సంఘటనలు అన్నమాట. ఎటువంటి అరుదు అంటే చూడకుండా, ఒకరినొకరు చూడకుండా ఇద్దరూ కూడా కేవలం ఒకరి గురించి ఒకరు విని ఒకరి మీద ఒకరు సంపూర్ణమైన అనురాగం పెంచుకుంటే దానికి పూర్వ పరస్పరానురాగం అని పేరు. ఇలాంటి పరస్పరానురాగం పూర్వం నలదమయంతులు పొందారు, అంతకంటే ఎక్కువగా ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణి పొందారట. ఈ ఇద్దరు ఇలా అనుకుంటూ ఉంటే ఈ రుక్మిణీదేవి యొక్క బంధువులంతా తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, పండితులు. అందుకని వాళ్ళందరూ, ఓ భీష్మక మహారాజా, మన అమ్మాయి అపూర్వ సౌందర్యవతి, కృష్ణుడు సుందరుడు, ఈవిడ సుగుణాల రాశి, ఆయన సుగుణోత్తరుడు, ఈ ఇద్దరికి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది అని ఒకటికి రెండు సార్లు భీష్మకుని దగ్గర చెప్పేవారట. అంటే బంధువులందరికీ కూడా రుక్మిణికి కృష్ణుడికి పెళ్ళవ్వాలనే ఉన్నది, ఒక్కడికి తప్ప. బంధువులెల్ల కృష్ణునకు బాలిక నిచ్చదమంచుసే ముషీ సింధువులై విచారములు చేయగా వారలనడ్డ పెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణునెడ చాల విరోధము చేసి మత్త పుష్పం దయవేణి నిత్తు శిశుపాలు నగంచు తలంచే అంధుడై. బంధువులంతా బుద్ధిమంతులు కనుక, బుద్ధికి సముద్రం వంటి వాళ్ళు కనుక, సేముషీ సింధువులు అనడంలో బుద్ధిసాగరులు అన్నమాట, అంత తెలివైన వాళ్ళు కనుక శ్రీకృష్ణుడికి ఏమైనా సరే రుక్మిణినిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అని ఒకటికి రెండు సార్లు అనుకున్నారు. ఇది విన్నాడు రుక్మిణీదేవి పెద్దన్నగారు రుక్మి. వాడికి శిశుపాలుడు బాగా ఆత్మీయ స్నేహితుడు. శిశుపాలుడితో, దంతవక్త్రుడితో, విదూరథుడితో, సాల్వుడితో బాగా స్నేహం ఎక్కువ. జరాసంధుడు వీళ్ళందరికీ నాయకుడు. అందుకని వాడు బాగా పళ్ళు పటపట కొరికి, ఏమేమి, ఆవిడ నా చెల్లెలు, చెల్లెలికి పెళ్లి చేసే బాధ్యత నాది, మీరంతా చుట్టం చూపుగా బంధువులుగా వచ్చి మీరంతా సంబంధం చూస్తారా, మీరెవరన్నా కిక్కురమన్నారంటే తంతాను మా ఇంటికి రావడానికి వీల్లేదు ఎవరో కూడా, నోరు మూసుకు కూర్చోండి అని వాళ్ళని బెదిరించాడు. నేను నా చెల్లెల్ని శిశుపాలుడికే ఇస్తాను. శిశుపాలుడు అంటే మహారాజు, వాడవడం పశుపాలుడికి ఇవ్వడం ఏమిటి, శిశుపాలుడికి ఇవ్వడం మానేసి. మహావీరుడు, నాకు మిత్రుడు, సుగుణములు కలిగినటువంటి వాడు శిశుపాలుడు అంటే, అతనికి నా చెల్లెని ఇచ్చి పెళ్లి చేస్తాను, మీరెవరన్నా మాట్లాడడానికి వీల్లేదు అని మూర్ఖుడై తాంబూలం కూడా ఇచ్చేసట. తండ్రికి చెప్పకుండా తాంబూలం ఇచ్చే, తాంబూలం ఇచ్చి పైగా ఏమన్నాడు తెలుసా, నేను తాంబూలం ఇచ్చాను మీరు తండ్రికి తావండి అన్నట. ఇక నేనేమి వెనక్కి రాను. జరాసంధాదులు వింటూ ఉండగా శిశుపాలుడికి నా చెల్లెని ఇచ్చి పెళ్లి చేస్తున్నానని మాటిచ్చాను, ఈ పెళ్లి ఖాయం అని ముహూర్తం కూడా పెట్టేశాడు. ముహూర్తం పెట్టి లగ్న పత్రిక రాయించుకొచ్చి తాంబూలం ఇచ్చి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వస్తే ఇంకా వాళ్ళ నాన్నగారు ఏమంటాడు, పాపం పెద్ద కొడుకు అంటే సహజంగా లోకల్ని అందరికీ అంతో ఎంతో వాత్సల్యం ఎక్కువ ఉంటుంది, ఆ కొడుకు చేతిలో కీలు బొమ్మ ఆయన, అందుకని అలాగే కానీ అన్నాడు. అంటే మనస్సులోనేమో రుక్మిణీదేవిని కృష్ణుడికి ఇస్తే బాగుండని ఉన్నది, కానీ రుక్మి మాట అంటే పెద్ద కొడుకు మాట కాదనలేడు. ఇది రుక్మిణీదేవి దగ్గరికి అందరూ వచ్చి, అమ్మాయి మేమంతానేమో నీకు కృష్ణుడికి పెళ్ళైతే బాగుంటుందనుకున్నాం, ఈడు జోడు బాగుంటుందనుకున్నాం, మధ్యలో జోదరి త్రాగుబోతు అయిన వ్యసనపరుడైన శిశుపాలుడితో మీ అన్నయ్యకున్న స్నేహం వల్ల తాంబూలం ఇచ్చి వాడికే నిన్ను ఇస్తానంటున్నాడు, ఏం చేస్తాను, నీ కర్మలో ఉంది, నీకు శిశుపాలుడే భర్త అవుతాడేమో అన్నారట. అప్పుడు అది విని ఆవిడ మనస్సులో పరమ దుఃఖం పొందింది. అన్న తలంపు తానెరిగి అన్నవనీర జగంధీ లోన నా పన్నత నుంది ఆప్తుడగు బ్రాహ్మణు నొక్కని జీరి గర్వసంచన్నుడు రుక్మి నేడు నన్ను చైద్యున్నకిచ్చదనంతునున్నవాడెన్ని విధం బులందని బుధేశ్వర చక్రికి విన్నవింపవే. అన్నగారి యొక్క ఆలోచన పూర్తిగా తెలుసుకున్నది. ఈ అన్న మూర్ఖుడు, వాడి పేరుకి అన్నగాని వాడు దున్న, వాడు ఎవడి మాట వినడు. ఇప్పుడు నేను ఇష్టం లేని పెళ్లి చేసుకుని జీవితాన్ని నరకం చేసుకోవలసిందేనా అని పరమ దుఃఖం పొంది శ్రీకృష్ణుణ్ణి మనస వాచ కర్మణ వరించాను. ఒకసారి ఆ సుగుణోత్తరుణ్ణి, ఆ పరమాత్ముణ్ణి వరించినటువంటి స్త్రీ ఇంకో పరపురుషుణ్ణి వరించదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? పెళ్లికి లగ్నం పెట్టాడు వాడు, వాళ్ళందరినీ వచ్చేయమంటున్నాడు, తాంబూలం ఇచ్చాడు, మా కృష్ణుడికి ఈ విషయం చెప్పే అవకాశం లేకుండా పోయింది, ఇప్పుడు నా జీవితం వ్యర్థం కాకూడదనుకున్నది. ఇద్దరున్నారు చరిత్రను సృష్టించిన వాళ్ళు, ఒకళ్ళేమో నలదమయంతులు. నలుడు దమయంతి ఇద్దరు ఇష్టపడ్డారు, పెద్దవాళ్ళు కూడా అభ్యంతరం చెప్పలేదు, పెళ్లి హాయిగా సాగిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు అంతే. ఆ రోజులలో రుక్మిణీదేవి శ్రీకృష్ణుణ్ణి మనస వాచాకర్మణ వరించి ఆయనే భర్త కావాలని తహతహలాడింది. ఈవిడ చేసిన పని ఏమిటంటే, తనకి చిన్నప్పటి నుంచి ఈ పాఠం చెప్పినటువంటి గురువు గారిని అగ్నిజ్యోత నుండి పిలిచింది. ఆయన కులపురోహితుడు, గురువుగారు కూడా ఆత్మీయుడు, వాళ్ళని మాత్రమే నమ్మాలని శాస్త్రం చెబుతున్నది. అందుకని అగ్నిజ్యోత నుండి పిలిచి ఆయనకి నమస్కరించి ఏకాంతంగా ఎవరూ వినకుండా ఆయనతో అన్నది, మహాత్మా మీకు అన్నీ తెలుసు, చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకు పెంచినవారు, నాకు పాఠం చెప్పినవారు, నేను సంపూర్ణ సుగుణములతో నిండిన పురుషోత్తముణ్ణి పరమాత్ముణ్ణి కృష్ణుణ్ణే వరించాను, ఆయన భర్త అయితే బ్రతుకుతాను, లేకపోతే బ్రతకలేను. ఇప్పుడు మా అన్నగారేమో శిశుపాలుడికి ఇద్దామనుకుంటున్నాడు, నా జీవితం వ్యర్థం కాకూడదు, మీరు వెంటనే ప్రయాణం అవ్వండి, అసలే ముహూర్తం దగ్గరికి వస్తుంది కనుక ఆలస్యం లేకుండా ప్రయాణానికి కావలసినటువంటి ఖర్చులు మూటగట్టుకుని, మొహరీలు మూటగట్టుకుని వెళ్ళి ఏ రకంగా పెడతారో, మీరు ఏ పాట్లు పడతారో నాకు అనవసరం, మీ ప్రయాణం మీ ప్రయాస మీరు పడండి. అందుకే ఎన్ని విధంబులందని అండంలో మీరు ఎన్ని కష్టాలైనా పడండి, ఈ శిష్యురాలి కోసం మీరు వెళ్ళండి, కృష్ణుడికి ఈ విషయం చెప్పండి, ఆయన ఇక్కడికి తీసుకురండి, మా ఇద్దరికి పెళ్లి జరిపించండి, మీ రుణం నేను ఎప్పుడూ ఉంచుకోలేను, మీరే దిక్కు, కష్టాలు వచ్చినప్పుడు గురువులనే ఆశ్రయించాలని శాస్త్రం చెబుతున్నది, అందుకే మిమ్మల్ని పట్టుకున్నాను. అయ్యా కొడుకు విచారములు అయ్యయు వారం పదాలడటుగా కుండల్ నెయ్య మెరిగిల్చి చిరుము చయ్యన నిజ సేవకానుసారిన్ సౌరిన్. నువ్వు అడగచ్చు, అమ్మాయి నీకు ఈ పెళ్ళి ఇష్టం లేకపోతే మొగమోటం లేకుండా మీ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నేను కృష్ణుడే చేసుకుంటాను అనవచ్చు కదా అని నువ్వు అంటావేమో, నువ్వు అలా అండం వల్ల ఉపయోగం లేదు. ఎందుకో తెలుసినా, మా నాన్న మా పెద్దన్నయ్య చేతిలో కీలుబొమ్మ. మా పెద్దన్న ఎటువంటి వాడో తెలిసినా, మా నాన్నగారి దగ్గరకు వచ్చి నేను చూస్తూ ఉండగానే, నాన్నగారు నేను శిశుపాలుడికి ఇచ్చి చెల్లెల్ని పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు అన్నావు అనుకో, శుభలేఖలో నీ పేరు మీదుగా అచ్చు వేయించి శుభలేఖలో నీ పేరు మీదుగా వేయిస్తాను, పెళ్లి నీ చేతి మీదుగా జరుగుతుంది. నువ్వు కాదన్నావు అనుకో, నిన్ను చెరసాలలో పెట్టి కాళ్ళకి చేతులకి సంకెళ్ళేసి ఆ కన్యాదానం నేను చేస్తాను. ఇప్పుడు ఏం చేద్దామంటావు నడిగి అట్ట వీడవటండి బాబు. ఇది ఆ శబ్దం ఎందుకు వచ్చిందో తెలిసిన, అదన్నమాట రుక్మి యొక్క లక్షణం. అందువల్ల నాయనా, ఇప్పుడు అర్థమైందా రుక్మి ఎటువంటి వాడో, వాడి ప్రభావానికి లైట్ కూడా డామ్మంది. నాన్నగారు మీరు ఊ అంటే మీ పేరు మీదుగా మీ చేతుల మీదుగా కన్యాదానం జరుగుతుంది, కాదన్నారనుకోండి అప్పుడేం జరుగుతుంది, దానికి కూడా చెప్పేట, చెరసాలలో పెట్టి తండ్రిని ఆపై కన్యాదానం చేస్తాను అన్నట్ట. ఇప్పుడు ఏం చేద్దాం నాన్నగారు అంటే, ఆ నాన్నగారు ఏమైపోయాడు, ఒరే నాయన కంసుడు వాళ్ళ నాన్నని జైల్లో పెట్టినట్టు నన్ను జైల్లో పెడతావా, ఆ స్థితి నాకు మాత్రం రాకూడదురా నాయన, నీ ఇష్టం వచ్చినట్టు కానీ అంటట. ఏ తండ్రి అయినా, నాన్న నువ్వు నా మాట విన్నావా, సక్రమంగా ఉంటుంది, లేదా నేను చంపేస్తానంటే ఇంకా తండ్రి ఏం చేస్తాడు. అందుకని మా నాన్నగారు భయపడిపోయి ఏవి ఇష్టమో నీకు అలా చెయ్యి అంటట. అందుకని కొడుకు విచారాన్ని, కొడుకు యొక్క ఆలోచనని తండ్రి కూడా మార్చలేడు. కాబట్టి నువ్వేం చేస్తావో, నేను చెప్పిన మాటలు కృష్ణుడికి చెప్పి నా స్నేహాన్ని ఆయనకి వివరించి ఆయన ఇక్కడికి తీసుకొచ్చి మా ఇద్దరికి పెళ్ళయ్యేలా చెయ్యి. కృష్ణుడు ఎటువంటి వాడో తెలుసా, నిజ సేవకానుసారి అంటే తన సేవకులను అనుసరించువాడు. ఎవరన్నా కృష్ణ నేను నీ సేవకుణ్ణి అని ఒక్కే ఒక్కసారి పలికితే ఆ క్షణమే వాడి బాధ్యతను తీసుకుంటాట. అందుకే భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలి, ఈ సేవకానుసారి అండంలో ఉందండి, ఎవడైనా ఒకే ఒక్కసారి తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్ వ్రతం మమ, ఒకే ఒక్కసారి ఎవడైనా సరే నేను నీవాడిని అని అంటే వాడికి ఎవడికైనా నేను అభయం ఇస్తానని చెప్పాడుగా రాముడు. అందుకని ఆయన సేవకానుసారి, సేవకులు రక్షించమని కోరితే వారిని అనుసరిస్తాడు, వారికి వరాలు ఇస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నేను ప్రేమ సందేశాన్ని చెబుతాను, ఈ ప్రేమ సందేశాన్ని ఏకాంతంగా ఆయనకి వివరించి నచ్చజెప్పి ఇక్కడికి తీసుకొనిరా అని కొన్ని రహస్యములు చెవిలో చెప్పింది. ఇవి కృష్ణుడికి ఏకాంతంగా చెప్పాలి అనగానే ఆయన బయలుదేరాడు. 7 రోజులు ఏకధాటిగా ప్రయాణం చేశాట పాపం, చాలా అలసిపోయి అలాగే కష్టపడిపోయి, ఎంత కాదనుకున్నా శిష్యురాలి మీద ఉన్న ప్రేమ కదండి ఆయనకి, పైగా ఇది భగవత్కార్యం, రుక్మిణి కృష్ణుడు లక్ష్మీనారాయణులని తెలుసు, అందుకే వారి కళ్యాణం జరపడం తనకు కూడా యోగం అనుకుని ఆనందంతో వెళ్ళాడు సుమ. ఆయన శ్రమ అనుకుని వెళ్ళలేదట, 7 రోజులు ఏకధాటిగా నడుచుకుంటూ పోయాడు పాప ఆయన. 7వ రోజుకి ఆయన ద్వారకానగరం చేరాడు. ఇక్కడే ఉంది వ్రజభాగవతంలో కథ, 7 రోజులు నడిచినా ఆయనకి అలసట వల్ల నడవలేకపోయాట పాపం, ఎంత దూరం నడుస్తాడు పైగా. పైగా రహస్యంగా వెళ్ళాలి. ఏ గుర్రాలు రథాల మీద పెడితే ఈయన వెళ్ళిట్టు తెలిసిపోయిందంటే రుక్మి వీడిని చంపేస్తాడు ముందు. రుక్మికి గురువు లేదు, దెయ్యము లేదు, వాడు పాపాత్ముడు, వాడు క్రూరుడు వాడు. అందుకని రహస్యంగా నడుచుకుంటూ వెళ్ళాడు. నడుచుకుంటూ అడవిలో ఓ చోట గాఢంగా నిద్రపోయాట. నిద్రపోయాక కళ్ళు తెరిచి చూస్తే జనం తిరుగుతున్నారు. నేను అడవిలో చెట్టు కింద పడుకున్నానే, మర్రి చెట్టు కింద పడుకుని నిద్రపోతే ఇక్కడ జనం తిరుగుతున్నారు ఏమిటని చూస్తే ఆకాశం అంతెత్తు భవనములు కనపడుతున్నాయి. అప్పుడు ఆయన తెల్లబోయాడు. తెల్లబోయి ఇదే ఊరు అని అడిగితే నీకేమన్నా వెర్రేమిటయ్యా, ఇది ద్వారకానగరం అన్నారట అక్కడ తిరుగుతున్నటువంటి పౌరులు. అప్పుడు ఆయనకి మతిపోయి చీకట్లో తెలియకొచ్చేసానా, నేనేమో అడవిలో పడుకుంటే ద్వారకానగరం ఎలా వచ్చాను అనుకున్నట్ట. అసలు జరిగింది ఏంటంటే తన పెళ్ళి ఎక్కడ ఆగిపోతుందోనని అడవిలో నిద్రపోతున్నాయని తానే తెచ్చుకున్నాడు కృష్ణుడు. అందుకని ఇది వ్రజభాగవతంలో అద్భుతమైన వర్ణన అనమాట. వ్రజభాగవతం అంటే సాక్షాత్ పరమాత్మ రాయించుకున్నాడు, అందువల్ల అందులో చెప్పాడనమాట. అంటే భగవంతుడు తన కళ్యాణానికి వెళ్ళని ఊరికే వాడుకుంటాడు తప్ప అంత కర్త కర్మక్రియ అన్నీ ఆయనవే. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయి నిద్దట్లో నడుచొచ్చానేమో అనుకున్నట్ట. అప్పటికి కూడా ఇంకా ఆయనకి అర్థం కాల ఇది కృష్ణలీల అని. మనం ఎప్పుడైనా కృష్ణుడిని అలా పట్టుకుంటే మనం చెయ్యాలనుకున్న పని ఆయన చేసి పెడతాడు, మనకేం తెలియదు అన్ని పనులు అలా అయిపోతూనే ఉంటాయి. ఒక్కోసారి ఇప్పటికి కూడా నాకు ఆశ్చర్యం తెలుసునండి, టిక్కెట్కి డబ్బులు కావాలి అనుకుని బ్యాంక్ అకౌంట్లోకి చూస్తాను, ఒక్క రూపాయి ఉండదు అనుకోండి, వేద్దాం అనుకుంటే ఎలా వస్తుందో తెలియదు, 2000 వస్తుంది అందులోకి, సరిగ్గా టిక్కెట్కి సరిపోతుంది, ఎవడో ఇచ్చాడో తెలియదు పని, ఆన్లైన్లో పడిపోతుంది. ఇలా నేను ఎన్నోసార్లు చూశాను. అంటే ఇక్కడంటే ఏదో గుంటూరులో కాబట్టి మీలాంటి వాళ్ళు ఉన్నారు టిక్కెట్ తెమ్మంటే తెచ్చిపెడతారు, కానీ మరి నేను ఎక్కడో అమెరికాలోనో ఆఫ్రికాలోనో వెళ్ళి ఉన్నప్పుడు హఠాత్తుగా డబ్బులు కావాలంటే ఎలా వస్తాయి, కానీ వస్తున్నాయి. ఇప్పటికీ ఎవడు వేశాడనేది అంతు చిక్కదు, ఆ వేసింది పరమాత్మ అని నాకు తెలుసు. ఎన్నోసార్లు చూశాను నేను, ఇప్పుడిప్పుడని కాదు. నాకు ఎన్నిసార్లు ఆశ్చర్యం ఏంటంటే ఒక్కొక్కసారి లండన్లో ఉండగా ఒకరోజు అయితే అనుకోకుండా విమానాశ్రయంలో ఆలస్యం అయింది బయటికి రావడం. ఆ సమయంలో ఒక ఆవిడ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ వచ్చి, మీరు ఎక్కడ ఏమి తింట కదండి అని 2 ఆపిల్స్ ఇచ్చింది. సరిగ్గా 2 ఆపిల్స్ నా ప్రాణానికి, నాకు, నా కుటుంబానికి ఆకలి తీర్చింది. ఆ తర్వాత చూస్తే మాతో పాటు ఆవిడ కనపడదు, ఎలా వచ్చిందో తెలియదు. ఎయిర్పోర్ట్లో ఒక ఆవిడ అలాంటి ముసలావిడ అనమాట. కాకపోతే ఈవిడికి ఆవిడికి తేడా ఉంది, ఈవిడ కుర్చీలో ఉన్నాడు లేపుతుంది, ఆవిడ కుర్చీ కూర్చోబెడుతుంది, అంతే తేడా. నిజంగా జరిగింది అక్కడ. అలా ఒక ముత్తైదు వచ్చి నాకు 2 ఆపిల్స్ ఇవ్వడం ఎప్పటికూడ గుర్తనమాట. ఎన్నో పర్యాయములు మనం భగవంతుణ్ణి సంపూర్ణముగా పట్టుకుంటే వాడు మనకి సాయం చేస్తాడు అనడానికి ఉదాహరణ రుక్మిణీదేవి భక్తికి తన కళ్యాణాన్ని జరిపించుకోవడానికి అడవిలో నిద్రపోతున్నాయని తన దగ్గరికి తెచ్చుకున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన ఆశ్చర్యపోయి ఓహో ద్వారకు వచ్చానా అనుకుంటూ కృష్ణుడు ఎక్కడున్నాడని వెతికితే అసలు వెతకక్కర్లేకుండా ఎదురుగుండా సుధర్మాసభ కనబడింది. ఆ సుధర్మాసభలో ఇలాగే ఆసనం మీద కూర్చున్నాడు కృష్ణుడు, దూరంగా ఉన్నవాళ్ళకి ఎదురుగుండా ఉన్నవాడు కనబడుతున్నాడు సింహద్వారం గుండా. ఆ సభలో కిలోమీటర్ దూరంలో ఉన్నవాడికి కూడా కృష్ణుడు కనబడతాడట. అందుకే ఈయన దూరం నుంచి చూచి ఓహో కృష్ణుడు ఏకాంతంగా సభలో ఉన్నాడు, పైగా సభలో జనం లేరు, ఒంటరిగా ఉన్నాడు, ఇది భలే భాగ్యం అనుకున్నాడు. ఇవన్నీ కలిసి వచ్చే వేళ అనుకుని చకచక లోపలికి వచ్చాట. నిజం చెప్పండి, సభాభవనంలో కృష్ణుడు ఉంటే జనం రాకుండా ఉంటారా? కానీ కృష్ణానుగ్రహం వల్ల ఎవ్వరూ లేరు, ఆయన ఒక్కడే కూర్చున్నాడు. ఈయన పరుగు పరుగును వచ్చేసాడు ఆ బ్రాహ్మణోత్తముడు. వచ్చి సాష్టాంగ పడిపోతూ ఉంటే మహాత్ముడు వినువు, పురోహితుడు వినువు, గురువు వినువు, నువ్వెందుకయ్యా తొందరపడి సాష్టాంగ పడతావు అంటూ లేపి ఆయన కాళ్ళు కడిగి తన ఆసనం మీద కూర్చోబెట్టాడు కృష్ణుడు. శ్రీకృష్ణ పరమాత్ముని దివ్య సింహాసనం మీద కూర్చునే యోగం ఆ పురోహితుడికి పట్టింది. అమ్మవారికి సేవ చేసినటువంటి వాడికి పరమాత్మ యొక్క ఆసనం మీద కూర్చునే యోగం వస్తుంది. కాబట్టి ముందు అమ్మని పట్టుకుంటే అయ్యవారి అనుగ్రహం కలుగుతుంది. బంగారపు పళ్ళెం తెచ్చి ఆ పళ్ళెంలో కాళ్ళు పెట్టి తన ఆసనం మీద కూర్చోబెట్టి నీళ్లు పోసి సమస్త లోకాలు తన పాదాలు కడుగుతూ ఉంటే తన అగ్నిజ్యోతనుడనే బ్రాహ్మడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిమీద జల్లుకుని నా జీవితం సంపన్నమయ్యింది అన్నట్ట కృష్ణుడు. ఈ సంఘటన చూస్తూ ఉంటేనే భగవంతుడు ఎంత గొప్పవాడో తెలుస్తుంది. ఆయన కాళ్ళు అందరూ కడగాలి, కానీ ఆయన ఎందుకు అడుగుతున్నాడు, నేను భూమి మీద పుట్టాను, పురోహితుడు విను, గురువువి, అంతే గురువు గారి కాళ్ళు కడగడం కర్తవ్యం అన్నాడు, చేసి చూపించాడు. ఆ తర్వాత తాంబూలం ఇచ్చాడు. శిగలో పూర్వం ప్రతి వాడికి ఒక పిలక ఉండేది, ఈ పిలకలో పువ్వు పెట్టేవారు. అలా పువ్వు పెట్టి గోవుదానమిచ్చి లోక ప్రశస్తమైన హస్తం ఆయనది, అన్ని లోకాలని అనుగ్రహించి అభయమిచ్చే హస్తం. ఈ హస్తంతో కాళ్ళు నొక్కేట ఆయన అలసటంతా తీరిపోయిందన్నారండి. అందులో రాశాడు బా, నిజంగా పోతన గారు అయితే తెలుగులో ఎంత బాగా రాశాడు తెలుసా వచనంలో, భాసురుండైన భూసురు పాదంబులు మెల్లమెల్లన ఒత్తి అంటాడు. మెల్లమెల్లగా ఒత్తి అలసటంతా తొలగించాట. 7 రోజులు నడిచిన అలసటంతా పోయి ఎంత శక్తి వచ్చిందో ఆహా, కృష్ణ పరమాత్మ చేతితో ఆయన పాదాలు ఒత్తితే ఆ పాదాలు ఒత్తించుకున్నవాడు వారు ఏ జన్మలో ఏ పుణ్యం చేశాడో వారు ఏ రుణం ఉన్నదో తెలియదు అన్నమాట. మహాయోగ జాత కూడా అయిపోయాడు. ఆ తర్వాత మెల్లగా పక్కన కూర్చుని ఆయన చెయ్యి తన చేతిలోకి తీసుకుని, మహాత్మా నీ ముఖంలో సంతోషం కనబడుతోంది. కొంతమందికి ఎంత వచ్చినా సంతోషం ఉండదు, ఎప్పుడు ఏడుపు మొహంతో ఉంటారు. కానీ నీ ముఖంలోనో ఏదో తెలియని ఆనందం కలుగుతూ కనిపిస్తున్నది. నాకు ఆనందంతో ఉన్నవాళ్ళంటే ఇష్టం. నాకు సంతోషమే నిజమైనటువంటి పూజ. విప్రాన్ స్వలాభ సంతుష్టాన్ సాధూన్ భూత సుహృత్తమాన్ నిరహంకారిణ శాంతాన్ నమస్యే శిరసా అసకృత్తు అన్నాడు ఆయన. సంతోషముతో ఉన్న బ్రాహ్మడంటే నాకు దేవుడితో సమానం. అహంకారం లేనివాడికి, శాంతంగా ఉండేవాడికి, భూత సుహృత్తమాన్ ప్రాణులందరినీ ప్రేమించి అందరినీ సమానంగా చూసుకునేవాడిని, సాధువుని నేను తల వంచి నమస్కరిస్తాను. శిరసా అన్నాడు ఆయన, అంటే తల వంచి నమస్కరిస్తాను. అద్భుతమైన పద్యం రాశారు ఈ శ్లోకానికి పోతన గారు. జగతీశురేశ్వర సంతోష చిత్తుండవయ్యోనని ధర్మమతి సులభము, వృద్ధ సమ్మతమిది విత్తమెయ్యది అయిన ప్రాప్యూపహర్షించు బ్రాహ్మణుండు తన ధర్మమున నుండు తరలడా ధర్మంబు కోరికల తనికి కురియుచుండు సంతోషికాడేని శక్రుడైన నశించు నిర్ధనుండైనను నిద్రవోవు సంతసించనేని సర్వభూత సుహృత్తములకు ప్రాప్త లాభముదిత మానసులకు శాంతులకును సుజనులకును గర్వహీనులకును వినతులే నొనర్తు. ఓ బ్రాహ్మణోత్తమ, నీ ముఖములో సంతోషం కనబడుతున్నది అంటే నీవు ఎంత వస్తే దానితో ఆనందపడతావు, రాని దానికి ఏడవవు, వచ్చిన దానికి తృప్తి పొందుతావు. ఇదే నిజమైన జీవుల యొక్క లక్షణం. జ్ఞానులైన జీవులు ఇలాగే నడుచుకుంటారు. పెద్దలు అటువంటి వాడిని పొగుడుతారు. శాస్త్రములలో ఏమేం చెప్పాయో అలా నడుచుకున్నవాడి జీవితంలో ఎప్పుడూ దుఃఖం ఉండదు. తనకు వచ్చిన దానికి సంతోషించాలి, రాని దానికి ఏడవకూడదు, వీలున్నంత వరకు సకల ప్రాణులని ప్రేమించాలి. ఇది నేను ఒకనొకప్పుడు సమస్త లోకాలకి వేద రూపంలో శాసనం చేశాను. సంతోషం లేకపోతే ఇంద్రుడు కూడా నాశనం అయిపోతాడు. ఇంద్ర పదవి వచ్చింది, సంతోషించాలి. ఇంద్ర పదవితో సరిపోదు నాకు, బ్రహ్మ పదవి కావాలి అని కోరుకుంటే తనకున్న దానితో సంతోషం లేకపోవటం వల్ల అనారోగ్యం వచ్చి నశించిపోతాడు ఏ జీవి అయినా సరే. ఎంత నిర్ధనుడైనా, కటిక దరిద్రుడైనా సంతోషంతో ఉంటే గాఢంగా నిద్రపోతాడు. అందుకే సంతోషంతో ఉన్నవాడు చూసారో, దోమలు కుడుతూ ఉంటే ప్లాట్ఫారం మీద నిద్రపోతాడు వాడు. వాడికి బెంగలేదు కనుక అన్నీ ఉన్నా మనం నిద్రపోలేకపోతున్నాం. అంటే నిద్రపోయే వాళ్ళు ఉంటారు, కుర్చీలు కూర్చుని కూడా, అదొక అదృష్టం, అది వేరే విషయం అనుకోండి. మొత్తం మీద ఏమైనా సరే ఎవరైనా సమస్త ప్రాణుల్ని ప్రేమించగలిగితే అటువంటి సర్వభూత సుహృత్తములకు ప్రాప్త లాభముదిత మానసులకు వచ్చిన దానికి సంతోషించే వారికి సుజనులకును సజ్జనులకు శాంతులకును శాంతగుణము కలిగిన వారికి గర్వహీనులకును గర్వము లేకుండా ఉండేవారికి నేను నమస్కరిస్తాను. అందుకే ఇప్పుడు నీకు నమస్కరించి నీ కాళ్ళు కడిగాను. నీలో ఈ గుణములు ఉన్నాయి గనక ఇప్పుడు భగవంతుడు ఈ గుణములున్న వారు అందరినీ పూజిస్తాడట. ఆయన పూజలు అందుకునేంత సద్గుణమును మనం పొందాలి. ఆ సద్గుణాలు మనం తెచ్చుకోమని కథ వినడం కాదు, కేవలం ఈ గుణములుంటే వారికి నేను నమస్కరిస్తాను, పాద పూజ చేస్తాను అంటే ఏం చెబుతున్నాడు ఆయన? నాయనలారా, జీవులారా, ఇప్పుడు చెప్పిన గుణములు ఏర్పాటు చేసుకోండి. ఏమేంటిది? అన్ని ప్రాణుల్ని ప్రేమించండి, ప్రాప్త లాభముదిత మానసులవ్వండి అంటే లభించిన దానితో సంతోషం పొందండి, శాంతంగా ఉండండి, సుజనులయ్యి ఉండండి, గర్వము లేకుండా ఉండండి. ఎట్టి పరిస్థితులలో అనవసరంగా ఇతరులను దూషించకండి. అత్యావశ్యక స్థితిని ఉంటుంది అప్పటి వరకు దూషించకండి. మరీ లోకనాశనం చేస్తే అప్పుడు దూషించండి. ఎందుకండి దూషించను అసలు? ఇప్పుడు మీరు చూడండి, ఎప్పుడు కూడా సాటి వ్యాపారుల్ని కానీ, లేదా సాటి నాయకుల్ని కానీ, సాటి విద్యార్థుల్ని కానీ, సాటి జీవుల్ని కానీ సాధ్యమైనంత వరకు మనం ద్వేషించరాదు. ముఖ్యంగా పౌరాణికులు అసలు ద్వేషించకూడదు. ఒక ఆయన పురాణం చెబుతున్నాడు, ఆయన మార్గంలో ఆయన చెబుతాడు. ఆయన మహాత్ముడే. మనందరి ఉద్దేశం భగవంతుడి గురించి చెప్పడం అంతేగాని, ఒక ఆయన భగవంతుడి గురించి చెబుతున్నాడు కనుక ఆయనకి పేరు వస్తుంది కనుక ఛానల్స్లో ఆయన కనపడుతున్నాడు కాబట్టి ఆయన నాశనం అయిపోవాలని కోరుకుంటే అసలు నువ్వు భగవద్భక్తుడివా, నువ్వు జ్ఞానివా, అజ్ఞాని అవుతావని శాస్త్రం చెబుతున్నది. ప్రతి ప్రాణిని సాధ్యమైనంత వరకు మనం నోరెత్తి దూషించదురాదు, అలాంటి వారికి నేను నమస్కరిస్తాను అని ఆయన చెప్పిన దాన్ని మనం ఆచరించాలి. రోజు పురాణం చెబితే ఉపయోగం ఎందుకు? మీకు చెప్పే ముందు నేను ఆచరించాలి, ఇది దృష్టిలో పెట్టుకోవాలట మనం. ఆ తర్వాత ఇంకా ఏమన్నాడు, సరే మరొక మాట, ఎక్కడో భయంకరమైన సముద్ర మధ్యంలో ఉన్న ద్వారకా నగరానికి నువ్వు కాలినడకను వచ్చావు. వచ్చావంటే ఏదో కారణం ఉన్నది. ఏ మహానుభావుడి వల్ల నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావో, ఏ వ్యక్తి నిన్నెంత తిండి పెట్టి పోషిస్తున్నాడో ఆయన అదృష్టవంతుడు. ఆయన పంపగా వచ్చావా, సొంతంగా వచ్చావా, ఎవరైనా పంపగా వచ్చావా, నీ అంతటి నీవేనా దర్శనానికి వచ్చావా, అన్ని ఎరిగిండు కూడా ఆయన. సరే నువ్వు ఎలా వచ్చినా నీ మనస్సులో ఉన్న కోరిక చెప్పు. లేనవ్వులు కాదు నీ తలపునంగల మేలొనరింతు ధీమణి అన్నాడు. ముందే మాట ఇచ్చాడు, ఆయన ఏమడుగుతాడో తెలుసు కనుక. లేకపోతే విష్ణు వల్ల మాట ఇవ్వడండి, బ్రహ్మలాగా కోరుకో ఇచ్చేస్తాను అండవు. ఈ వచ్చినవాడు ఏమడుగుతాడో తెలుసు గనక ఆ కోరిక తీరిస్తే లోకానికి నష్టం ఉండదు గనక తనకి లోకానికి లాభమే గనక నేను నవ్వులాటకి అనడం లేదు, నీవు ఏదడిగితే అది ఇస్తాను కోరుకో అనగానే, మహాత్మా నా భాగ్యం వల్ల నువ్వు నాకు నమస్కరించావు తప్ప మేము నీకు నమస్కరించాలి, నువ్వు నాకు నమస్కరించావని నేను గర్వించను, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి యొక్క లీల అని నేను గ్రహించాను. నేను ఎందుకు వచ్చానో నీకు తెలుసు, అయినా అడిగావు కాబట్టి చెబుతున్నాను. నేను విదర్భరాజు గారు భీష్మక మహారాజు గారి కూతురు యొక్క సందేశాన్ని పుచ్చుకొచ్చాను, కుండిన నగరం నుంచి వచ్చాను. మా రాజుగారికి 5 కూతుళ్ళ కొడుకుల తర్వాత ఒక కూతురు పుట్టింది, ఆవిడ రుక్మిణి, జగన్మాతృ స్వరూపిణి ఆవిడ, సకల శుభలక్షణములతో సాక్షాత్తు లక్ష్మిలో ఉంటుందనుకో, ఇంతకుమించి చెప్పకూడదు కనుక అన్నాడు ఆయన మాట. ఆవిడ లక్ష్మీ స్వరూపిణి, ఆవిడ తన ప్రేమ సందేశాన్ని నీకు చెప్పమన్నది, ఏకాంతంగా చెప్పమన్నది. నా అదృష్టం వల్ల నువ్వు ఏకాంతంగా ఉన్నావు, నువ్వు మాత్రమే ఉండాలి, ఆవిడ అన్న మాటలు నేను అప్పగిస్తాను నీకు అంటే చెబుతున్నదంతా ఆవిడే, నేను నీకు కేవలం అప్పగిస్తున్నాను, ఓ పోస్ట్ మ్యాన్ లాంటి వాడిని అని. ఏ నీ గుణములు కర్ణేంద్రియం బుల్లు శోక దేహతాపం బుల్లు తీరిపోవు, ఏ నీ శుభాకారమీక్షం పకన్నులకిలార్ధలాభం బులగుతునుండు, ఏ నీల సన్నామమే ప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులువాయు, ఏ నీ చరణ సేవలు ఏ ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, అట్టి నీ యందు నా చిత్తమనవరతము నచ్చియున్నది, నీయాన నానలేదు కరుణ చూడుము కంసారి కలవిదారి శ్రీయుతాకారమాని నీ చిత్తచోరా. ప్రభు సమస్త లోకులు కూడా నీ పాదాలను ఒక్కసారి సేవించాలనుకుంటారు. ఆ సేవ ఎటువంటిదో తెలుసా? నీ పాదాలని ఒక్కసారి అలా పట్టుకుంటే కాళ్ళ మీద పడితే 3 లోకాలని పరిపాలించే శక్తినిస్తాయి ఆ పాదాలు. భువనోన్నతత్వం పొందాలంటే అన్ని లోకాల్లోకి కూడా గొప్పవాడవ్వాలంటే ముందు నీ కాళ్ళు పట్టుకోవాలి. భగవంతుడి పాదం పట్టుకుంటే ఆయన నెత్తి మీద గుర్తుపెట్టుకుంటాడు. త్రిలోకాధిపత్యం ప్రసాదించే పాదాలు నీవి. ప్రభు నీ నామాన్ని ఒక్కసారి నాలికతో కృష్ణ 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 అంటే చాలు, ఆ క్షణమే సంసారంలో ఉన్న బంధాలు తొలగిపోయి శాశ్వత మోక్షం లభిస్తుంది. అజ్ఞానంతో జీవులు నువ్వని నువ్వని ఇంకొకరిని పట్టుకుంటున్నారు. భగవంతుణ్ణి పట్టుకోవడానికి ఏ వ్యక్తికి ఇతరులతో సంబంధం లేదు. ఇదొకటి దృష్టిలో పెట్టుకోండి. ఏమిటో తెలుసా? మా ఆవిడ లేకుండా నేను వెళ్ళకూడదు, లేకపోతే మా ఆయన లేకుండా నేను పురాణం వినకూడదు, పిచ్చ పిచ్చ ప్రశ్నలు ఇవన్నీ. అసలు పురాణం వినడానికి భర్తకి సంబంధం ఏంటి? మోక్షం ఎవరికి వారు పొందాలి? ఒక్కొన్ని యజ్ఞములకి వాటికి మాత్రమే భార్యాభర్తలు, ఇద్దరు వస్తే మంచిదే కాదండల్లా ఇప్పుడు. కానీ మా ఆయన రాలేదు కనుక నేను రాలేదంటే ఎంత అజ్ఞానం అది. ఈ సృష్టిలో ఎవడికి ఎవడితో సంబంధం లేదు, అదే భాగవతం చెబుతున్న మాట. ఒక్క పురాణములన్నీ అవే చెబుతున్నాయి. మనము బంధముల నుంచి విముక్తి పొందాలి. కాబట్టి మనం భాగవతం వినడానికి భర్త రాలేదని భార్య కానీ, భార్య రాలేదని భర్త కానీ మానకూడదు. రేపు పుష్కర స్నానానికి ఎడతారు, భార్య లేదని మానేస్తావా లేక భర్త లేదని మానేస్తావా? నువ్వా తరించేది ఇంకోడా? మనం ఇద్దరం కలిసి వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. కుదరకపోతే హాయిగా ఎవడికి వాడు ఉద్ధరేదాత్మనాత్మానం. కృష్ణుడు నిన్ను నువ్వు ఉద్ధరించుకో, ఇతరుల పక్కన సంగతి పక్కన ఇట్టన్నాడంటే. మా ఆయన విన్నారండి, నాకు మోక్షం వచ్చిందంటే ఎలా వస్తుంది నీకు? మోక్షం ఇది ధర్మార్థ కామములు వరకే మీ ఇద్దరికీ బంధం, గుర్తుపెట్టుకోండి. మీ ఇద్దరికీ ధర్మం అర్థం కామమే. నాలుగవదైన మోక్షం ఎవడికి వాడే పొందాలి? నీ భర్త లేడు కదా అని వాళ్ళ పుష్కరస్నానం మానేస్తావా? లేకపోతే నీ భార్య లేదు కదా అని వాళ్ళ పురాణం వెండ మాంతావా? నువ్వు మోక్షం పొందడం మానేస్తావా? ఎంత అజ్ఞానం ఇది! నాకు ధర్మ సందేహాల్లో రోజు ఇదే గొడవ. దాన్ని వీడు చెప్పింది, ఎవడికి వాడు నీ పాదములను ఆశ్రయించాలి, నువ్వొక్కడివే దిక్కు. నిన్నొక్కసారి పట్టుకుంటే, నీ నామస్మరణ చేస్తే తనను తాను ఉద్ధరించుకుంటాడు. దాంతో తడవిన బంధ సంతతులు వాయు. రుక్మిణి చెప్పిన మాట ఇప్పుడు చెబుతున్నాను. అలా అనగానే ఈ సంసార సంబంధ బంధాలన్నీ తొలగిపోతాయి, దుఃఖాలు తొలగిపోతాయి. ప్రభు, కళ్ళు ఎందుకు ఇచ్చావు? ఈ కళ్ళతో నీ రూపాన్ని ఒక్కసారి చూడాలి. ఒక్కసారి కళ్ళతో నీ రూపాన్ని చూస్తే ఈ కళ్ళకి అఖిలార్థలాభాలు అవుతాయి. కంటికి శుభం చూస్తే ఆ శుభం వల్ల శుభం అవుతుంది. కంటితో నిన్ను చూడాలి, నిన్ను చూస్తే చాలు. కళ్ళు పొందినందునకు జీవితము సార్థకమవుతుంది. అందుకే భక్త తుకారం ఏమన్నాడు, నాయనలారా మీరెవరన్నా నన్ను అనుసరిస్తూ వస్తే రండి, లేదా నేను ఒక్కడిని వెళ్ళిపోతానన్నాడు. ఆయన అనుసరించి రాలేదు, భార్యామణి ఇంట్లో ఉండిపోయింది, ఏడుస్తూ కూర్చుంది. ఉపయోగం ఏమున్నది? కాబట్టి జీవులందరం కూడా ఏం చేయాలి? మన కళ్ళతో మనమే చూడాలి. మా ఆయన చూస్తాడు, మా ఆవిడ చూస్తుంది, లేకపోతే మా మనవడు చూస్తాడు, కోడలు చూస్తుంది, ఏమీ చూడదు. కాబట్టి గుర్తుపెట్టుకోమ్మా, నా కోడలు వచ్చి నన్ను కృష్ణుడిని చూపిస్తుంది అనుకుంటే ఇంతకంటే పెచ్చమరొకట్లేదు. ఎవరు ఎవరికి ఏం చూపించరు? నీ కోడలు నీకేం చూపించదు, నీ మేడలు నీకేం ఇవ్వదు. నీకు నువ్వే నీ కళ్ళతో ఆ పరమాత్మను చూసి తరించాలి. ఈ కళ్ళు ఎందుకు ఇచ్చావు? నిన్ను చూచి తరించడానికి. అలా తరించే భాగ్యాన్ని ప్రసాదించు. ప్రభు, సమస్త లోకాలని ఉద్ధరించే నీ దివ్య మంగళ విగ్రహం అటువంటిది. ఆ రూపం నాకు నచ్చింది, అందుకే సిగ్గు విడిచిపెట్టానన్నది. స్త్రీలకి సహజంగా పూర్వం కొంచెం బిడి అని, పూర్వం ఆడవాళ్ళకి సిగ్గును ఒకటి ఉండేది. అందుకని ఆవిడేమంది, నానలేదు, ఆ సిగ్గును విడిచిపెట్టి నా అంతట నేనే, నన్ను వరించమని పట్టుకుపొమ్మని నీకు ఒక మాట చెబుతున్నాను. కరుణ చూడు, భగవంతుణ్ణి ఇలా పట్టుకోవాలట. ఇది మనందరికీ ఒక సందేశం. మనకి ఆయనకి కాదు సందేశం తెలుసా? ముందు ఆయన ఏమనాలి? కరుణ చూడు, కరుణ చూడు అన్నాం కదా అని మళ్ళీ బేల అయిపోతే ఆయన రాడేమో, అందుకని కంసారి అన్నది. కంసుడు అంటే లోకాలను హింసించే దుర్మార్గుడు. లోకాలను నాశనం చేసేవాడికి కంసహ అని పేరు గుర్తుపెట్టుకోండి. సకలత్వం అంటే అన్నిటినీ కూడా హింసతోటి నాశనము చేయువాడు కంసుడు. కాబట్టి లోకనాశకుడైన వాడిని నాశనం చేస్తావు, నువ్వు వీరుడివి. ఇప్పుడు మమ్మల్ని కొన్ని కష్టాలు అడ్డం పెట్టి బాధ పెడుతున్నాయి, ఆ కష్టాలు తొలగించు అని అంతరార్థం అన్నమాట. కళ్ళ విదారి, ఒక్క కంసుడినే కాదు నీచులందరినీ చీల్చి పారేస్తావు. మమ్మల్ని కరుణ చూడాలి. కరుణ చూస్తావు కదా అని నువ్వు ప్రేమతో వండి కోపం తెచ్చుకోకపోతే ప్రమాదం. కంసుడి లాంటి నీచుల్ని చీల్చి చెండాడే నీ పరాక్రమంతో రావాలి, మమ్మల్ని రక్షించాలి. మళ్ళీ అంతలోనే ఆయనలో కేవలం ఉద్రేకం ఉండకూడదు, శ్రీయుతాకార, శుభప్రదమైన ఆకారము కలవాడ. ఆయన రూపము శుభమునిస్తున్నది, అటువంటి నీ రూపానికి నమస్కారం. మానిని చిత్తచోర, మానిని అంటే పైకి స్త్రీ, స్త్రీల హృదయములను అపహరించేవాడు అని అర్థం. మానిని అంటే రెండో అర్థం ఏంటో తెలుసా? బ్రహ్మసూత్రాల్లో జీవులని అర్థం. జీవుల హృదయములను అపహరించేవాడ, జీవాత్మలని ఆకర్షించువాడా, అటువంటి నీకు నమస్కారం. అసలు సహజంగా లోకంలో స్త్రీ ఎవరిని వరిస్తుంది? పూర్వకాలంలో ఎక్కువగా స్త్రీలు కొంచెం బాగా చదువుకున్న వాడిని, కొంచెం డబ్బు ఉన్నవాడిని, మంచి గుణాలు ఉన్నవాడిని వరించేవాడు. ఇప్పుడు కలియుగంలో పరమ పాపాత్ముడిని, ఈ తాగుబోతుల్ని ఎక్కువ వరిస్తున్నారు. అలా అయిపోయింది యుగ ప్రభావం, ఇది కలి ప్రభావం అనమాట. ఆశ్చర్యం చెప్పమంటారా, నాకు రెగ్యులర్గా ఓ శిష్యురాలు వచ్చేది. వాళ్ళ నాన్నగారు పాపం జూట్ మిల్లో పనిచేసేవాడు. బిఎస్సి ఫైనల్ ఇయర్లో ఫస్ట్ క్లాస్ కాదు, ఏకంగా మొత్తం కాలేజీ ఫస్ట్ కూడా వచ్చింది అమ్మాయి. ఆ అమ్మాయికి ఏం దుర్బుద్ధి పుట్టిందో, అక్కడ కాలేజీకి దగ్గరలో ఒక ఆటో స్టాండ్ ఉంది. ఆటో స్టాండ్ దగ్గర రోజు ఆటోలో మిగిలిపోయిన పెట్రోల్ పట్టుకుపోయి, డీజిల్ పట్టుకుపోయి దొంగతనంగా అమ్ముకొని ఆ డబ్బుతో తాగే ఓ తాగుబోతాన్ని ప్రేమించిందండి. మెకానిక్గా చేరాడు వాడు. వాడు అక్కడికి వచ్చి ఏం చేసేవాడు తెలుసా? తెలియకుండా, ఓనర్కి తెలియకుండా ఆటోలోంచి కొంచెం కొంచెం డీజిల్ ఓ డబ్బాలోకి పట్టుకుపోయి అమ్మి దాంతో తాగేవాడు. తాగి తాగి సన్నబడిపోయి ఇలా కళ్ళు తిరిగిపోతూ నడిచేవాడు వాడు. ఆ తాగుబోతుని పెళ్లి చేసుకుంది అమ్మాయి. రామచంద్ర ప్రభు, నేను చెప్పాను పెళ్లి చేసుకునే ముందు నీవు సర్వనాశనం అయిపోతావు, వాడు జోలికి వెళ్ళక బాబు అయి అన్నాను. వినిపించుకోకుండా వాళ్ళ నాన్నకు కూడా చెప్పకుండా పారిపోయింది. అప్పుడు గురువుగారికి చెప్పరు వాళ్ళు. 6 నెలల్లో కంటి మీద కొట్టాడు. ఈ 6 నెలల్లో కొడుకునిచ్చాడు ఆ దౌర్భాగ్యుడు. ఆ అమ్మాయికి భయంకరమైన కొన్ని రోగాలు అంటగట్టాడు. ఇప్పుడు రాజమండ్రిలో నిత్యం నరకం అనిపిస్తూ చావడానికి సిద్ధంగా బాధపడుతుంది పాప. పేరు చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే అమ్మాయి బతికొండాలి, కొంత బాగుండాలని నేను ఏదో మంత్రం ఇచ్చి బాగు చేస్తున్నాను, అది వేరే విషయం అనుకోండి. ఎంత జాలి వస్తుందో. అదేంటండి వాడు ఏమో చావు కొట్టేశాడండి, కంటి మీద కొట్టేశాడు. తాగుబోతాడికి ఏముందండి? మీకు ఈ తాగుడు లాంటి వ్యసనాలు ఎటువంటివో తెలుసా? వాడు ఎంత మంచివాడైనా ఆ లోపల సరుకు వాడిని చెయ్యరాని పనులు చేయిస్తుంది. వాడు కోపంతో కొట్టేశాట, గొలుసు అమ్మేశాడు. ఆ తండ్రి ఏడుస్తున్నాడు, సోదరుడు ఏడుస్తున్నాడు, బీఎస్సీ చదువుకుని పైకి రావాల్సిన అమ్మాయి. ఏమిటో తెలియదు మరి. ఈ మధ్యకాలంలో పిల్లలు ఇలాగే పాడైపోతున్నారు. కాబట్టి రుక్మిణీదేవిలాగా కృష్ణుడి లాంటి ఉత్తముణ్ణి వరించమనండి. పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, కానీ నీచాతి నీచుల్ని తాత్కాలికోద్రేకంలో వరిస్తే నాశనం అయిపోతారు. అందుకని రుక్మిణీదేవి ఇలాంటి ఆడపిల్లలకి సందేశం చెప్పింది. ఇప్పుడు కృష్ణుడికి చెబుతా, ధన్యుల్, ఆడపిల్లలు వరించే ముందు అవతలవాడు ఉత్తముడు అయితేనే వరించాలి. ధన్యుడు అంటే ఉత్తముడు. లోక గుణాభిరాము, లోకములన్నిటినీ ఆనంద పెట్టే మంచి గుణములు కలిగిన వాణ్ణి వరించాలి. కుల, మంచి సత్కులంలో పుట్టిన వాణ్ణి వరించాలి. విద్య, చదువుకున్నవాణ్ణి, విద్య ఉన్నవాణ్ణి వరించాలి. రూప, అందంగా ఉన్నవాణ్ణి వరించాలి. ఇక్కడే ఒక రహస్యం చెప్పారు. రూపం అంటుంది, మళ్ళీ తారుణ్యం అంటుంది. ఒకడు ఉత్తముడు, సత్కులంలో పుట్టాడు, అందరినీ ఆకర్షించేటటువంటి గుణములు కలిగిన వాడు, విద్య ఉన్నది, అందం ఉన్నది. కానీ అందం ఉన్నప్పటికీ వయస్సులో పెద్దవాడైతే ప్రమాదం. అందుకని తారుణ్య, యవ్వనం కూడా ఉండాలంటే ఇంచుమించు వయస్సు ఉండాలి. ఒక 5-6 ఏళ్ళు అటు ఇటులో ఉండాలి. అవతల వాడికి 90 ఏళ్ళును, ఈవిడికి 25 ఏళ్ళు అయితే ఆ దాంపత్యం బాగుండదు కదా. అందుకని తారుణ్య. తారుణ్యం ఉన్నప్పటికీ సౌజన్య, మంచితనం లేకపోతే ఉపయోగం ఉంది? అన్నీ ఉన్నాయి, చదువు ఉంది, కులం ఉన్నది, డబ్బు ఉన్నది, అందరూ బయటికి పొగుడుతారు. లోపల మాత్రం మంచితనం లేకుండా బయట వాళ్ళని అందరినీ ప్రేమగా చూసి ఇంట్లో పెళ్ళని చావగొట్టే వాళ్ళు ఉన్నారండు అవి. అందుకని ఇక్కడ ఆవిడ ఏమందో తెలుసా, బయట వారికి మంచివాళ్లే కాదు, బయట వాళ్ళు పొగటమే కాదు, సౌజన్యము కూడా ఉండాలి. అది నీలో ఉన్నది. సుజనుడి యొక్క లక్షణం సౌజన్యం. ఇవన్నీ ఉన్నా శ్రీ, డబ్బు లేకపోతే ఉపయోగం లేదు కదా, అది ఉన్నది నీ దగ్గర. ఎన్ని లక్షణాలు చెప్పింది? మంచి అద్భుతమైన రూపం ఉన్నది, చదువు ఉన్నది, యవ్వనం ఉన్నది, డబ్బు ఉన్నది, కానీ బలం లేకపోతే. మొగుడు ఇలా ఉన్నాడు అనుకుందాం, భార్యాభర్తలిద్దరూ ఏ రిక్షాలోనూ పెడుతుంటే అవతలవాడు ఏడిపిస్తుంటే భార్యను రక్షించుకోలేని దౌర్భాగ్యుడు వల్ల భార్యకేం ఉపయోగం? అదేదో సినిమాలో పెళ్ళమే మొగుణ్ణి ఆ రౌడీలు కొట్టి రక్షించుకుంది. అలాగా భార్య తనను తాను రక్షించుకుని భర్తని రక్షించుకునే దరిద్రం ఉండకూడదు. బలము కూడా ఉండాలి. ఆవిడ సుస్పష్టంగా చెప్పింది, తన భార్యను రక్షించుకోవడానికి బలం ఉండాలి. దాన, ఇవన్నీ ఉన్నా ఎవరికి రూపాయి ఇవ్వకుండా పిసిరు కొట్టు దాచేస్తాడు. అన్నీ ఉన్నాయిట, కానీ వచ్చిన డబ్బు వచ్చినట్టే కట్టల కట్టలు ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం, మనం మాత్రం అడుక్కు తిందాం అంటాట. అలాంటి మొగుడు వల్ల ఉపయోగం లేదు కనుక దానము చేసే ఆవిడ కూడా ఉండాలి. శౌర్య, దీంతో పాటుగా ఇతరులను తన ప్రవర్తనతోటి పరాక్రమంతో ఆకట్టుకునేవాడు అయి ఉండాలి. ఇన్ని లక్షణాలు. భార్యకి 10 పైసలు అడిగితే ఇవ్వాలటండి, చెప్పింది ఆవిడ. దానం ఇచ్చేవాడే ఉండాలి. ఏమండి శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం కదండి, ఓ వడ్డాణం చేయించరా అంటే వడ్డాణానికి వీలుంటే వడ్డాణానికి ఇవ్వాలి, లేదా కనీసం వడ్డాణానికి, లేకపోతే కనీసం ఒక ఉంగరమైన ఇవ్వాలి, అది కూడా లేకపోతే ఓ 10 రూపాయలు ఇచ్చి నెక్స్ట్ ఇయర్ చూద్దాం అనాలి. ఏమి ఇవ్వకుండా ఉంటే ఆ భర్త వల్ల ఉపయోగం ఉన్నది? ఎన్ని లక్షణములు చెప్పిందో ఇప్పుడు చూడండి. ధన్యున్, లోక గుణాభిరాము, కుల, విద్య, రూప, తారుణ్య, సౌజన్య, శ్రీ, బల, దాన, శౌర్య, కరుణ, సంశోభితన. ఆఖరణ కరుణ ఉండాలి. అనగా భార్యకి చిన్న దెబ్బ తగిలితే అయ్యో దెబ్బ తగిలిందా అని భార్యకి పాదాలు ఒత్తి సేవ చేసి కట్టు కట్టాలి. దెబ్బ తగిలిందా సాయంత్రం వస్తానులే, ఈలోపు నీ దారి నువ్వు ఆసుపత్రికి వెళ్ళంటే వీడే మొగుడు. అందుకని కరుణ కూడా ఉండాలి. ఇన్ని శుభలక్షణములతో సంశోభితును నిన్ను ఏ కన్యల్ కోరరు. ఇన్ని లక్షణములున్న నిన్ను ఏ కన్యలు కోరుకోకుండా ఉంటారు తండ్రి. ఇవన్నీ భగవల్ లక్షణములు. ఇన్ని లక్షణములు మామూలు మానవుడిలో ఉండవు. అందుకే నిన్ను ఏ కన్య కోరదు అంటే జీవులందరూ అందుకే ఇన్ని లక్షణములు ఉన్నాయి కనుక నిన్ను కోరుతున్నారు పరమాత్మ అని అంతరార్థం. కోరదేమును రమాకాంతాలలామంబు, అందుకే లక్ష్మీదేవి నిన్ను కోరుకున్నది. రాజన్య అనేక పశంహ, నా సాటి రాజులందరూ కూడా ఏనుగులు, నువ్వు ఆ ఏనుగుల్ని చీల్చి చెండాడే సింహానివి. రాజులు అని పేరు కలిగిన ఏనుగుల పాలిటి సింహమా అంటే అంత గొప్ప వీరుడా? నా వలననే జన్మిల్చనే మోహముల్, కేవలం నా వల్ల మాత్రమే నీకు మోహం కలిగిందా? కాదు కాదు, నాలాంటి ఎందరో జీవులు నిన్ను వెంటాడతారు, కానీ నువ్వే దిక్కనుకుని ఇన్ని సుగుణములున్న నువ్వే నా ప్రాణం అనుకున్నాను గనక నన్ను కూడా అనుగ్రహించమని కోరుతున్నాను. ఆఖరిని శరణు అన్నది, కరుణించన్నది, నన్ను కూడా అనుగ్రహించన్నది. ప్రభు నీవెటువంటి వాడివో నాకు తెలుసు, మామూలు వాడివి కాదు. పురుష సింహానివి. శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా. ఒక్కొక్క పదం అసలు భగవంతుడు రాకుండా ఉంటాటండి. ఈ పదాలు వాడితే నువ్వు శుభలక్షణములు కలిగిన వాడి. పురుష సింహానివి, పురుషుల్లో గొప్పవాడివి, సింహం లాంటి వాడి పురుషుల్లో. సింహము పాలి సొమ్ము గోమాయువు కోరుతందమున మత్తుడు చైద్యుడు నీ పదాంబుజధ్యాయిని అయిన నన్ను వడిదాగొనిపోయదనంచునున్నవాడు ఆ యధమాధముండెరుగడద్భుతమైన భవత్ప్రతాపమున్. సింహం దగ్గర ఒక ఆహారం ఉన్నది. సింహం వేటాడి ఆహారం తెచ్చుకుంది. ఇంతలో ఆ ఆహారాన్ని నక్కొచ్చి తూపవాలనుకుంటే అప్పుడు సింహం ఏం చేస్తుంది? పంజాతో ఒక్క దెబ్బ కొట్టి తన ఆహారాన్ని రక్షించుకుంటుంది. నువ్వు పురుష సింహానివి. సింహం దగ్గర సొమ్ము నక్క కోరుకున్నట్టుగా నీకు భార్యను కాబోయే నన్ను నక్కలాంటి శిశుపాలుడు పట్టుకుపోదాం అనుకుంటున్నాడు. ఇప్పుడు నువ్వు సింహానివో కాదో తెలుసుకో అందనమాట. అమ్మవారు అన్నమాట సామాన్యమైన మాట కాదు. నేను సింహం లాంటి నీకు భార్యని కాబోయే సొమ్ముని, నక్కలాంటి శిశుపాలుడు పట్టుకుపోదాం అనుకుంటున్నాడు. తర్వాత నీ ఇష్టం, నువ్వేం చేస్తావు? నీ పాదపద్మాలను ఆరాధించే నన్ను వాడు ఎత్తుకుపోదాం అనుకుంటున్నాడు. అలా కాకుండా రక్షించవలసిన బాధ్యత నీది. ఎప్పుడైనా పురుషుడిని నువ్వు సింహానివి అవతల వాడు నక్కానగానే వీడు గ్యారంటీగా సామాన్యుడైనా విజృంభిస్తాడు. ఇంకా పరమాత్మ ఆ మాట విన్నాక కదలకుండా ఉంటాడా? అలా కదిలే మాటలు మాట్లాడింది ఆవిడ. నేను వ్రతములు చేసి ఉంటే పూర్వజన్మలో, దేవతల్ని బ్రాహ్మణోత్తముల్ని గురువుల్ని పూజించి ఉంటే నీవు నాకు భర్త అవ్వాలి, శత్రువులు యుద్ధరంగంలో నాశనమైపోవాలి. ఇప్పుడే నీకు ఒక క్లూ ఇస్తున్నాను. ఓ రుక్మిణి, నువ్వెక్కడో అంతఃపురంలో ఉంటావు. అంతఃపురంలో ఉన్న స్త్రీని తీసుకురావాలంటే నాబోటి వాడికి అంత కష్టం. ఎందుకని? అంతఃపురానికి బాగా కాపలం ఉంటుంది. నేను నిన్ను తీసుకుపోయి పెళ్లి చేసుకోవాలంటే ఎక్కడో లోపలి సౌధములో ఉన్నటువంటి నీ దగ్గరికి రావాలంటే కాపలా వాళ్ళని చంపాలి, మీ సోదరుల్ని చంపాలి, యుద్ధం చెయ్యాలి, హింస గందరగోళం అయిపోతుంది. ఇంత గందరగోళం ఒక్క స్త్రీ కోసం ఎందుకు చెయ్యాలి నువ్వు అంటావేమో, నీకు ఆ బెంగక్కర్లేదు. పెళ్లికి ముందు పార్వతీ కళ్యాణం చేస్తారు, గౌరీ పూజ అని చేయించాలి. ఇప్పటికి కూడా కళ్యాణ మండపంలో చేయించేస్తున్నారు, పూర్వం గుళ్ళోకి తీసుకెళ్లి చేయించేవారు. మేము మా కులదేవత అయిన గౌరీదేవికి కళ్యాణానికి ముందు కళ్యాణం చేయించుకోవడానికి వెడతాం. మా కళ్యాణానికి ముందు గౌరీ కళ్యాణానికి వెడతాను. ఆ శివాలయం కొండ మీద ఉన్నది. ఆ కొండ మీద ఉన్న శివాలయానికి వెళ్ళి శివుడికి పూజ చేసి గౌరీదేవికి పసుపు కుంకాలు ఇచ్చి కళ్యాణం చేయించుకుని కిందకి దిగేటప్పుడు పెద్దగా కాపల వాళ్ళు ఉండరు. కాపల వాళ్ళు లేని ఆ సమయంలో నువ్వు వచ్చావనుకో, నన్ను ఎత్తుకుపోవడం తేలిక. పైగా మెట్ల దాకా రథం వస్తుంది. ఆ మెట్లు పైకంటే ఎక్కలేం కానీ మెట్లు కిందకి దిగేదాకా కాపల వాళ్ళు పైకి రాకూడదని నియమం ఉన్నాడు. గుళ్ళోకి రానివ్వరండి, గన్మెన్ రానివ్వరు. స్వామివారు గుళ్ళోకి రాణిస్తారా మరి? ఆ సమయంలో సెక్యూరిటీ ఉండదు, జెడ్ టైప్ సెక్యూరిటీ. అప్పుడు నువ్వు నన్ను పట్టుకుపోయావనుకో, యుద్ధం ఉండదు, తేలిక అని ఆవిడ మొత్తం మీద ఒక మంచి సలహా కూడా ఇచ్చింది. ఎలా పట్టుకెళ్లాలో ఆ ఆలోచన కూడా చెప్పిందనమాట. కాబట్టి పార్వతీ కళ్యాణానికి వెడుతున్నప్పుడు, కులదేవత దగ్గరికి వెడుతున్నప్పుడు అప్పుడు నన్ను నీవు తీసుకుపోయి అపహరించకపోతే ఏ విధమైన సమస్య రాదు, యుద్ధం చేయవలసిన అవసరం ఉండదు. ఇప్పుడు నీకు అర్థమైంది కదా? ఇంకా నా వైపు నుంచి నీకు తలుపులు తెరిచి ఉంచాను, అన్ని రకాలుగా నేను ఆహ్వానించాను, అడ్డము లేదు. అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతో ఎల్లి ఓ పంకజనాభ, నీవు శిశుపాల జరాసుతుల జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమున భవదీయ శౌర్యమే ఉంకువ చేసి కృష్ణ పురుషోత్తమ చేకొని పొమ్ము వచ్చేదం. ఇంకా ఏ అడ్డు లేదు. నీవు రేపే ఆలస్యం లేకుండా రేపు వస్తేనే ఎల్లుండి కదా, మరి రకం మూడో రోజుట, మూడో రోజు పెళ్ళి అప్పటికి. అందుకని నీవు రేపే ఆలస్యం లేకుండా బయలుదేరే,